గురువుల్ని శిష్యులు దూషిస్తారన్నారు. చూస్తున్నాం మనం. హరిచూడన్నరుడేగినాడు. పాప మనస్సు అర్జునుడి మీదకి వెళ్ళింది. ఇవన్నీ చూస్తూ మా అర్జునుడు ఏమైపోయాడు, సుమారు 7 నెలలు అయిపోయింది కృష్ణుడిని చూసేస్తానని బయలుదేరాడు. 7 నెలలు
నెలలేడయ్యంకదారాడు కాలరులు వారులు యాదవులు సమదలోల స్వాంతులి వేళ సంస్థితులై ఉండుదురా.
యాదవులంతా అసలు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఎట్లా ఉన్నారో.
మురారి సుఖి హేమంబుతో ఉండునా, మురారి సుఖి హేమంబుతో ఉండునా.
శ్రీకృష్ణ పరమాత్మ సుఖుడుగా చక్కగా క్షేమంగా ఉండే ఉండాలి, ఉండి ఉంటాడా?
ఎలవై ఉన్నది చిత్తము ఈశ్వర కృతం ఎట్లో కదే మారుతి.
ఏమో ఈ ప్రాణం లోపల గెలగెలా కొట్టుకుంటుంది. ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఏమైపోయినాడు, నిజంగా క్షేమంగా ఉన్నాడా లేడా అని ఇది తీసేద్దాం.
మరియు మహోత్పాదములు పెక్కుబెట్టుచున్నవి మురాంతకుని వృత్తాంతంబు వినరాదని కుంతీసుతాగ్రజుండు.
భీముణ్ణి పిలిచి అడిగాడు, ఏమైందో నువ్వు కనుక్కో, అర్జునుడు 7 నెలలు అయిపోయింది అన్న, ఇంట్లో అన్న తమ్ముడు. ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ, స్వామి సంగతి చాలా అందమైన. మనం కనుక్కోకపోవటం ఎట్లా ఉంటుందో, ఎందుకు కనుక్కోవాలో స్వామి బోధించారు. బెంగళూరులో వైట్ఫీల్డ్లో స్వామి ఆ రోజులు, ఎప్పుడైనా ఆ రోజులే, ఈ రోజుల్లో ఏం లేదు, ఆ రోజుల్లో ప్రతిరోజు సాయంకాలం వచ్చి పిల్లల చేత చక్కగా భజన చేయించేవారు. ఆ భజనలో ఓ బెంగాలీ కుర్రవాడు చాలా గొప్ప గాయకుడు, గొప్ప బ్రహ్మాండమైన గాయకుడు, మామూలు వాడు కాదు. స్వామి వాడిని మెచ్చుకునేవారు డైరెక్ట్గా, ఎంత బాగా పాడేవరా అనేవారు. ఎప్పుడైతే స్వామి కూడా ఎంత బాగా పాడేవరా అని అన్నారో, ఆ రోజు సాయంకాలం వాడికి ఏమనిపించిందంటే, వాడి ఫ్రెండ్స్ అంతా స్వామి భలే మెచ్చుకుంటున్నారే ప్రతిరోజు నిన్ను, ఎంత అదృష్టం నీది అన్నారు. అంటుంటే ఆ రిహార్సల్ వేసుకునే టైంలో ఒక మాట అన్నాడు, కదా రేపు చూపిస్తా ఈ స్వామికి తెలియని ఒక రాగంలో పాట పాడతా అన్నాడు. స్వామి స్టూడెంటే, అంటే భలే బాగుంది, స్వామికి తెలియంది పాడాల్సిందే నిజమే. అప్పుడు వీళ్ళుద్దేశం పాపం ఏంటంటే, ఎక్కడిది ఈ పాట అని ఆయన అడుగుతారని, మీకు తెలియదులే స్వామి, అక్కడుందని చెప్దామని వీడికి. వీడేంటంటే స్వామికి తెలియని రాగం పాడే కదా అని ఒక అతిశయం, సాత్విక అహంకారం అనండి, రాజసాహంకారం అనండి, అహంకారం. సరే మర్నాడు ప్రిపేర్ అయ్యి వెళ్ళారు స్వామి, యాజ్ యూజువల్ అసలు ఏం తెలియనట్టే వచ్చారు. వీళ్ళు పాడటం మొదలుపెట్టారు. చాలా విచిత్రంగా, చాలా కుదురుగా, ఏమీ ఇంటర్ఫియర్ కాకుండా, మంచి బుద్ధిమంతుడైన బాలుడుగా వినే స్వామి ఆ రోజు వాడు పాడుతున్నంతసేపు ఇంటర్ఫియర్ అవుతున్నారు. వాడి పాట సాగదు, ఈయన ఆగరు. అయింది 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 అయిపోయిన తర్వాత వీడే స్వామికి ఒక చిన్న చీటీ రాసి పంపుకున్నాడు, స్వామి పాట అయిపోయిన తర్వాత భజన అయిపోయేదాక నేను వచ్చి కలుస్తాను అని. స్వామి అయినా సరే ఇంటర్ఫియర్ అవుతూనే ఉన్నారు, పాట సాగనివ్వలేదు. వాడికి పాట ఎందుకు వేళ, స్వామి ఇలా నా వైపు నా మీద నన్ను వేటాడుతున్నారు అన్నాడు వాడు. అయిపోయింది భజన అయిపోయింది. ఆ రోజు సాయంకాలం స్వామి హ్యాడ్ ఎ గెస్ట్ ఇన్ త్రయీ బృందావన్. పిల్లలు వడ్డం చేయాలి. ఈ పిల్లవాడికి కూర వడ్డించే బకెట్ చేతికిచ్చారు, వీడి డ్యూటీ అది. గెస్ట్కి దగ్గరగా స్వామి కూర్చొని ఉన్నారు, వీడి చెయ్యి వణుకుతోంది. ఆ వడ్డించేటప్పుడు 2 ముక్కలు నేల మీద పడ్డాయి. ఇంకేం కావాలి, అక్కడ స్వామి చూశారు, చూసి కోపం నటించారు. ఇవాళ ఏమైంది అసలు స్వామికి, నన్ను పట్టుకున్నారేంటి, ఎవడూ లేనట్టు, పాట పాడనివ్వరు, ఇక్కడ వడ్డం చేయనివ్వరు, ఇదేమి గోళ అని బాధపడ్డాడు వాడు. నెమ్మదిగా అక్కడ బకెట్ పెట్టేసి ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి గడి చేసుకుని వాడు ఏడుస్తూ కూర్చున్నాడు, పోయినాడు. సరే అంతా గెస్ట్ వెళ్ళటం అంతా అయిపోయిన తర్వాత స్వామి పిల్లలతో కాసేపు అట్లా అట్లా ఉండి ఏమడిగారంటే, ఎరా మీ ఫ్రెండ్ భోంచేశాడా అని అడిగారు. ఎవరు ఎవరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. స్వామి అన్నారు, సరే నే పరమానందనే అనుకో, మీరు శిష్యులైనా మీ ఫ్రెండ్ ఎవడో అన్నం తినకపోతే మీకు బాధ అనిపించలేదా, అన్నం తినలేదు కదా వాడు ఫలానా అన్నారు. అవును స్వామి, అవును స్వామి, సరే అని ఎవరో ప్లేట్ తీసి తీసుకోబోతుంటే స్వామి స్వయంగా ఓ ప్లేట్ తీసుకొని దానిలో వాడికి కావలసినవన్నీ పెట్టించుకొని ఆ ప్లేట్ స్వయంగా వాడి రూమ్ దగ్గరికి తానే మోసుకొని వెళ్ళి టకటకా కొడితే వాడు తీలే, ఫ్రెండ్ ఎవడో వచ్చాడు అనుకొని. తీకపోతే ఈయన కూడా నేను వచ్చానని అనొచ్చుగా, స్వామి పిలిచినానే రానన్నాడు. స్వామే వచ్చారు తలుపు తీయన్నారు ఈయన. అనగానే వాయిస్ విని వాడు తలుపు తీశాడు. స్వామి లోపలికి వెళ్ళి ముందు అన్నం తినమన్నారు. చేతులు గడుక్కురా, మొహం గడుక్కురా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ఏం చెప్పలే. అయిపోయిన తర్వాత ముందు అన్నం పెట్టిన తర్వాత అన్నం తన దగ్గర ఉండి వాడితో తినిపిస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. స్వామి నా పాట బాగాలేకపోతే, నే పాడే రాగంలో దోషం ఉంటే ఇట్లాగే నన్ను ఒంటరిగా పిలిచి తిడితే ఎంత బాగుండేది, అందరిలో పట్టుకొని నాకు నన్ను పాడనివ్వకుండా అందరిలో పట్టుకొని నన్ను వడ్డన చేయనివ్వకుండా ఎందుకు ఇలా చేశారు అని అడిగాడు. ఏమిరా నీకు అంత బాధ కలిగింది, నిన్న రాత్రి మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని స్వామికి తెలియని రాగం పాడుతానంటే నాకెంత బాధ కలిగింది, బాధ నీ ఒక్కడిదేనా నాది కూడా కాదా, అయినా ఏడుపులో నుంచి బాగా పాట పాడాలరా అని స్వామి జగదభిరాముడు శ్రీరాముడే ఆ పాట అలా పాడగలిగితే, భగవంతుడి గురించి అంత వేదనతో పాడగలిగితే భగవంతుడు దిగొస్తాడురా, నీకు లోపల స్వామి పట్ల ఉన్న భక్తి ప్రేమ అపేక్ష నాకు తెలియంది కాదు, కాపే కాస్త తోకొచ్చింది, అది కత్తిరిద్దామని వచ్చా అన్నారు. అంటే సాత్వికాహంకారం రాకూడదు. పరమేశ్వరుడు మనకిచ్చిన యోగాన్ని మనం చక్కగా అనుభవించాలి, చాలా మర్యాదగా అనుభవించాలి, నిబ్బరంగా అనుభవించాలి. దానికి ఉద్వేగాలు అక్కర్లేదు, తాదాత్మ్యాలు అక్కర్లేదు, నా అంతటి వాళ్ళు లేడని అనుకోనక్కర్లేదు, మరొకడు ఉండకూడదని కోరుకోకూడదు, అందరము స్వామి కోసం ఉన్నామనే భావన ఉండాలి. అదే విదుర మహాదేవుడు చక్కగా ఆ బోధ చేశాడు, చేసి ఇది స్వామి ప్రేమతత్వంలో ఆయన చెప్పేది అదే అన్కండిషనల్గా, ఇట్ డజంట్ కాస్ట్ ఈవెన్ 1 పైసా టు లవ్ ది అదర్ పర్సన్. వెన్ యు ఆర్ లవింగ్ ది అదర్ పర్సన్ యు ఆర్ లవింగ్ భగవాన్. భగవాన్ అంటే ప్రత్యేకంగా ఏం లేరు, ఉరికే మనకు కాసేపు అలా కనపడాలి గనక అలా ఉన్నారు, కానీ మన అందరిలో ఇప్పుడు అంటున్నదంతా భగవంతుడే, వింటున్నది భగవంతుడే. మరి ఎవరయ్యా అంటే అనటానికి ఒకడు ఉండాలి, వినటానికి నలుగురు ఉండాలి, సన్నివేశం ఏర్పరుస్తారు కాబట్టి ఇక్కడ మన ప్రమేయాలు ఉండవు, ఆ అకర్తృత్వం ఉండాలి. సరే మహోత్పాతాలు చాలా జరుగుతున్నాయి, జాగ్రత్తగా గమనించవయ్యా అంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడో, కృష్ణుణ్ణి చూస్తాను అని వెళ్ళిన మన అర్జునుడు ఏమైపోయినాడో ముందు కనుక్కో అన్నాడు. మారుతి అంటే ఆంజనేయ స్వామిని కాదు, వాయునందనుడైనటువంటి భీముడు అని అర్థం. మారుతి శబ్దం ఆయనకు కూడా ఉంది, భీముణ్ణి కూడా మారుతి అంటారు. వీళ్ళు అనుకుంటున్నారో లేదో అర్జునుడు అప్పుడే ఎంటర్ అయినాడు. ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం వచ్చారే అంటామే అట్లా వాడు వచ్చాడు. రాగానే అన్నా పల్గొన్న భక్తవత్సలుడు, చూడండి ఆ ధర్మరాజు మనస్సు ఎలా ఉందో, ఎవరిని అడగలేన భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానేక శరణ్యుడు ఈశుండు జగద్బ్రా బ్రహ్మానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ సత్రనేత్రుడు సుధర్మ మధ్యపీఠంబునందు ఉన్నాడా బలభద్రుకూడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. ద్వారకానగరంలో మనతో ఉన్నట్లే ఉత్సాహంగా ఉన్నాడా, ఉండడేమో అని ఈయనకి. మనల్ని ఏం కదా, ఆయనకు కూడా ఉత్సాహం ఎక్కడిది, ఉత్సాహంగా ఉన్నాడా, బలరాముడితో కూడి ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, మన కృష్ణుడు ఎలా ఉన్నాడు, జగత్తును రక్షిస్తున్నాడా అని అడుగుతూ ఆ రామకేశవులకు సారామల భక్తి నీవు సలుపుదువు గదా గారాములు సేయుదురా పోరాముల బంధులెల్ల పొద్దు చితారి. నీ కృష్ణుడితో చనువు ఎక్కువ కదా, ఆ కారణంగా బలరాముడితో కూడా చనువు ఎక్కువ కదా, ఆ చనువుతో మీ మధ్య జరిగిన సన్నివేశాలు ఏవైనా చెప్పు అని ఇప్పుడు స్వామిని చెప్పుకున్నట్లే ధర్మరాజు అడుగుతున్నాడు. ఏముంది కృష్ణుడు బాగున్నాడు, అంతా బానే ఉంది అంటే చాలు, కానీ ఆయనకి దుశ్శకునాలు గోచరించినాయి. కాలం మారుతుంది కదా, మనల్ని ఏమన్నా పరమాత్మ మర్చిపోయినాడా? మనమేం మర్చిపోయినట్టుగా ఏం లేదే. ఆయనకి ఇంకా మనం గుర్తున్నామా? బలరామకృష్ణులు ఇద్దరు మన గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? నీకు చనువు ఆ ప్రాక్సిమిటీ ఉంది కాబట్టి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. కానీ దిగులుగా ఉన్నాడు ఎవడు? అర్జునుడు. దిగులుగా ఉన్న అర్జునుడికి కారణాలు అన్నగారు గనక వెతుకుతాడు. పిల్లలు కూడా ఏదో జరుగుతుంది స్కూల్లో, ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పరు. మనమే వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి. ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది? ఏమన్నా నేను నిన్న గురించిన పెన్ను పోయిందా? డబ్బులు పోయినాయా? ఎవరన్నా నిన్న ఏమన్నా అన్నారా? ఇవన్నీ లోకంలో ఉండేది. అలాగే అడుగుతున్నాడు. ఓడితివో శత్రువులకు ఆడితివో సహదూషణాలాపములు, కూడితివో పరసతులను వీడితివో మనధనము వీరుల నడుమన్. అర్జునుడికి జరగటానికి వీలులేని నాలుగు కారణాలు. అంటే అసలు దుఃఖమే లేదని వాడు దుఃఖిస్తున్నాడు అంటే వాడు ఏం చేయలేదు, అవన్నీ అన్నా జరిగినయ్యా వాడి పట్ల అని. ఎవరి చేతిలో ఉన్నా ఓడిపోయావా ద్వారకకెళ్ళి? నలుగురు మంచి వాళ్ళ మధ్యలో నీ మర్యాద పోగొట్టుకున్నావా? ఎవరన్నా ఒక పెద్దవారి పట్ల ఒక దురుసుగా ప్రవర్తించావా? ఎందుకని నువ్వు దుఃఖంగా ఉన్నావు? నువ్వు వెళ్ళింది కృష్ణ దర్శనానికి కదా అన్నాడు. అంతేకాదు, ఈయనేం మాట్లాడతలే, అర్జునుడు తలంచు కూర్చున్నాడట. తప్పితివో ఇచ్చదనని చెప్పితివో కపట సాక్షి, చేసిన మేలున్ తప్పితివో శరణార్థుల రొప్పితివో ద్విజుల పశుల రోగుల సతులం. ఎవరినన్నా ఈ రకంగా నువ్వు బాధించావా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినావా? అయ్యో ఈ మాట అన్నానే చేయలేకపోయినానే అని అనుకుంటున్నావా? కారణం చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు కన్నీరు కరతలంబులం తుడుచుకొని గద్గద స్వరంబున మహానిధిం కోల్పోయిన పేద చందమున నిటూర్పు నిగడించుచు అర్జునుండు అన్నకు ఇట్లనియన్. మనసారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు మన గురుడు మన దేవర మనలను తిగనాడి చనియే మనుజాధీశ. మన స్నేహితుడు మన గురువు మన వియంకుడు, వియమందినవాడు మెయ్యమందినవాడు, అసలు అన్నీ మనకైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లేడు అన్నా అన్నాడు. దిగిచనీయుడు, వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. గురు భీష్మాదుల కోడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో. అర్జునుడికి దృశ్యాలు గుర్తొస్తున్నాయి. ఎందుకు గురువు అయినాడు, ఎందుకు సఖుడు అయినాడు, ఆ పద్యాలన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. ఏ క్షణాన వియమందాడు, ఏ క్షణాన ఖాండవదహనం నాడు ఎలా ఉన్నాడు, అవన్నీ వర్ణిస్తూ మహాభారతం లేటెస్ట్గా జరిగిన చెప్తున్నాడు అన్నగారికి ఆ స్మృతి జ్ఞాపకం. గురు భీష్మాదులు ద్రోణాచార్యుడు భీష్ముడు మొదలైన వాళ్ళు కూడి పన్నిన కురుక్షేణీశ చక్రంబులో గురు శక్తిని రథయంతయై నొగలపై కూర్చుండి. అందరూ నా మీద బాణాలు వేస్తుంటే అటు గురువు, ఇటు తాతగారు భీష్ముడు, ఆయనతో పాటు అధిరత మహారథులందా కూడా వేస్తూ ఉంటే పగ్గం పట్టుకొని సారథి అయి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను నుంచనున్నా, ఆయన కూర్చొనున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సుమారుగా నా మోకాళ్ళ దగ్గరకు వచ్చేట్టుగా కూర్చున్నాడు. కూర్చొని నొగలపై కూర్చుండి ఆ మేటి నాశరము ఆరకమున్నారల బలత్సోహాయురు జోగ తత్పరం చూక్కుల సంహరించు అమితోత్సాహంబు నాకిచ్చుచు. ఆ బాణం వచ్చేలోగానే కృష్ణ పరమాత్మ దాన్ని చూసేవాట. అర్జునుడి వైపు ఏ బాణం ఎవరు వేసినా శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని చూసేవాడు. చూసి దానిలో ఉన్న శక్తి అంతా తనలో తీసుకునేవాడట. ఇక వచ్చి తగిలేదు ఏంటంటే ఆ పుల్ల తగిలేదు. పుల్ల తగిలితే అర్జునుడు పడిపోడుగా, అస్త్రమో శస్త్రమో తగలాలి, అప్పుడు వాడు పడేది. శక్తి అంతా కృష్ణ పరమాత్మ తీసేసుకునేవాడు, వచ్చి బాణం తగిలేది. కాబట్టి ఈయనకేం అయ్యేది కాదు. అటువంటి ఆ ఉత్సాహం నాకు ఇచ్చాడయ్యా. అంతేకాదు, నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అన్నగారు అంటూ చలికాడ రమ్మని చీరు నన్నొకవేళ స్నేహితుడా రావోయ్ నాతో అలా బయటికి వెళ్దాం అనేవాడు ఒక్కొక్కప్పుడు.
మన్నించునొకవేళ మరది అనుచు,
చెల్లెల్నిచ్చాడుగా, ఇచ్చిన పుణ్యానికి ఆయన తలొగ్గాలిగా. చెల్లెల్నిచ్చాడంటే మరి భావమరది అయినాడు, కృష్ణుడికి భావమరది అర్జునుడు, కాబట్టి మరది అని మన్నించేవాట మళ్ళీ కుటుంబ పరంగా.
బంధుభావమున పాటించునొకవేళ దాతయ్యి ఒకవేళ ధనములిచ్చు, మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు, బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు, సారథ్యమునరించు చనవిచ్చి ఒకవేళ క్రీడించు ఒకవేళ గెలిసేయు
అంటట. యుద్ధం నేను చేస్తాలే, కాసేపు నువ్వు రథం నడుపుతావా అని ఆ యుద్ధరంగంలో చమత్కారం ఆడేవాట. రథం నడపటం ఈయనకు వస్తేగా, అర్జునుడికి రథం నడపటం రాదు, అందుకే ఈయన ఎత్తుకున్నాడు బాణవేయగలడు గాని.
ఒక శయాసనం ఉండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పు కాచు, హస్తములు బట్టి పొత్తును ఆరగించు మనుజ వల్లభ నా మాధవు మరపురాడు.
మాధవుని నేను మరచలేక మరచిపోలేకపోతున్నాను, ఇన్ని విషయాలుగా ఇంత దగ్గర తీశాడే. ఎలా పిలిచేవాటంటే అర్జున అనేవాడు కాదట.
విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పండుతనయ వర మహేంద్రజ మిత్రార్జునాయోచు భుజములు తలకడ పరాకవోకల చీరున్.
ఇన్ని విధాలుగా పిలిచేవాడు నన్ను, ఇన్ని విధాలుగా నన్ను పిలిచి దగ్గర తీసుకొని మళ్ళీ నన్ను ఎవరు పిలుస్తారట్లా?
యదువీరు మునినాథు శాపమున కళాధీనులై అందరు మదిరాపాన వివర్ధమాన మద సమ్మర్ద్రోగ్ర రోషాంధులై కదనము తమలోన ముష్టిహతులన్ కావించి నీరైరి అష్టదశం అష్టదశం జిక్కిరి నల్గురేవురచటం సర్వం సహా వల్లభ.
యదుకులవంతా నాశనమైపోయింది. కలి ప్రభావమో కృష్ణుడు లేని కారణమో తెలియదు గాని స్వేచ్ఛగా విశృంఖలంగా మదిరాపానం చేస్తున్నారు. వాళ్లల్లో వాళ్లే ముష్టిఘాతాలు చేసుకుంటూ యుద్ధం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ జీవయాత్ర సాగిస్తున్నారు. అక్కడంతా కూడా సర్వం నష్టమైపోయింది, ద్వారకలో ఏం లేదు అని నెమ్మదిగా ధర్మరాజుకి చెప్పాడు. చెప్తే
యదువుల నాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తి భగవత్పద చింతాత్పరై ముదమున సంసార మార్గమున కుందాపిన్.
కృష్ణుడు ఇక లేడు అన్న మాట విన్న మరుక్షణమే కుంతీదేవి శరీరాన్ని వదిలిపెట్టి, ఇంకా ఆవిడకేం లేదు, అప్పటిదాకా హాయిగా ఉంది. కృష్ణుడు లేడు అని అర్జునుడు చెప్పగా వినపడ్డది అంతే ఆమెకి. మొట్టమొదట మహాప్రస్థానంలో భగవంతుడే ముందు ముక్తి మార్గానికి ఆయన తోవ చూపించాడు. మహాభారతం నిండా శరీరం వదిలిపెట్టవలసి వస్తే మొట్టమొదట వదిలిపెట్టిన వాడెవడంటే కృష్ణ పరమాత్మ. ఆయన లేడు అన్నటువంటి వార్త విన్నటువంటి కుంతి వదిలిపెట్టింది వెంటనే. ఇక గాంధారి ధృతరాష్ట్రులు వాళ్ళు పోవటం ఇదంతా లౌకికం. ధర్మంలో కూడా ధర్మాన్ని నడిపించినటువంటి పరమాత్మ ఒక యుగావతారి తన శరీరాన్ని ముందు తాను వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత ఆయన లేని నేను లేను అనుకున్నటువంటి కుంతీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టింది. ఇక మిగిలిన వారెవరు? ఇదిగో పంచపాండవులు, ఒక కుంతి ద్రౌపది, వీళ్ళే మిగిలారు. ఇంకా ఎప్పుడైతే కృష్ణుడు లేడు అన్నాడో, ధర్మరాజు ఎప్పుడు అనుకున్నాడు కృష్ణుడు యొక్క విలువైన సలహా మాకు దొరుకుతుంది, ఆయన ఎట్లా నడిపిస్తే ఈ రాజ్యాన్ని ఎట్లా నడిపించగలమని పాప ఆశ కొద్ది సింహాసనం ఎక్కాడు ఆయన. కృష్ణుడే లేడన్న తర్వాత, తల్లి కూడా మరణించిన తర్వాత మరుక్షణంలో ఆయనకి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం ఓ 4 ఏళ్ల తర్వాత కలిగేది వైరాగ్యం కాదు, కలిగితే వెనువెంటనే జరగాలి. ఆ వైరాగ్యం ఆయనకి వెంటనే కలగటం, ఆ కలిగిన కారణంగా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేయవలసి వచ్చింది, యౌవరాజ్య పట్టాభిషేకం. ఎందుకంటే వంశాంకురం, పాండవ వంశాంకురం ఉన్నది కాబట్టి ఆయన పిలిచాడు. పిలిచి నాయన
కలివర్తనంబున క్రౌర్య హింసా సత్య దంభ కౌటి కౌటిల్యాద్య ధర్మచయము పురముల గృహముల భూముల తమలోన కలుగుట తలపోసి.
పురంలో, భవనంలో, భువనంలో, లోపల అంటే ఒంట్లో, ఇంట్లో, అన్ని చోట్ల కూడా అధర్మం రాబోతున్నది. ఇది కలి ప్రవేశించాడు. కృష్ణుడు లేకపోవటం అంటేనే కలి విజృంభణ. ఆ కలి విజృంభణ వల్లనే ఎదుకులమంతా నశించిపోతున్నది. కాబట్టి ఇక మనం మిగిలింది మాత్రమే ఉన్నది, ఐదుగురమే కదా. పట్టుమని ఐదుగురం కూడా లేవని అనుకుని తలపోసి కలిపురమున హస్తినాపురంలో మనుమణి రాజైవై మనుమణి దీవించి సింధుతోయ కణాభిషిక్తు చేసి. సింధువు నది నుంచి అది, ఆ సింధువుయే అది హిందూ నది అయింది. ఆ హిందూ నది అంటే భారతీయ అధ్యాత్మకి మూలము ఆలంబనమైనటువంటి ఆ పంచ్ ఆబ్, అది పంజాబ్. ఆ నీళ్లు ఆ ఐదు నదుల్లో నుంచి నీళ్లు తెచ్చి మూర్ధాభిషిక్తుడిని చేశాడు. అవే పుణ్య జలాలు. దాని నుంచి
అనిరుద్ధనందనుడైన వజ్రుని తెచ్చి మధుర పట్టము గట్టి మమత వాసి కరుల హరుల భటుల కంకణాదికముల మంత్రిజనుల బుధుల మానవతుల అఖిలమైన ధనము అభిమన్యుసుతునకు అప్పగించి బుద్ధిని ఆశ్రయించి.
ధర్మరాజు చేసిన పని అది. పట్టాభిషేకం చేసిన మరుక్షణమే తన ఒంటి మీద రాజలాంఛనాలుగా ఉన్నటువంటి ఆభరణాలన్నీ మూటగట్టి అక్కడ పెట్టాడు. తాను ధరించిన కిరీటాన్ని నేల మీద పెట్టాడు. తన ఒంటి మీద రాచరికపు ఏ చిహ్నము లేకుండా విరాగి అయినాడు. వస్తువుల యందు మనస్సును నిలబెట్టుకున్న ధర్మరాజు ఆ క్షణం వరకు, యవరాజ్య పట్టాభిషేక మరుక్షణమే తన మనస్సుని, చిత్తాన్ని మనీషాయత్తం చేశాడు. అంటే బుద్ధితో కూర్చి ఉంచాడు. జ్ఞానాధిక్యమైనటువంటి స్థితిలో ఆ మనస్సుని అనుసంధానం చేశాడు. ఎప్పుడైతే మన మనస్సు వస్తువు నుంచి, ప్రపంచం నుంచి, లోకభోగాల నుంచి మరలి పరమాత్మ యొక్క సన్నిధానం వైపు, పరమాత్మ భావన వైపు ఒక్కసారిగా ఒత్తిగిలుతుందో, ఆ క్షణాన మనలో ఉన్నటువంటి షడూర్మములు, షడ్వికారములు, షడ్వర్గములతో కూడినటువంటి ఈ పాంచభౌతిక దేహము తేజోమయమై విరాజిల్లుతుంది. ఏది అక్కరలేదో మనకు కూడా చూడండి, ఇది నాకు ఫలానాది అక్కరలేదు అని మనస్సు స్థిమితపడ్డ తర్వాత మనం వెలిగిపోతూ ఉంటాం కదా. ఆ వస్తువు ఇది కావాలి అనుకున్న మరుక్షణం వెలుగు తగ్గటం మొదలుపెట్టి పొందేదాకా అది నెమ్మది నెమ్మదిగా క్షీణించి, పొందేదాకా ఉండి, పొందిన మరుక్షణం అది నశించి, చివరికి ఆ వస్తువు మనం దూరం అయ్యేదాకా దుఃఖాక్రాంతులమై ఉంటాం. ఇది లోకరీతి. అలాగే ధర్మరాజు మహాభారత సంగ్రామంలో చక్కగా జయించిన వాడై రాజై అయినా లోకధర్మాన్ని పాటించి తన గురువు, తన సచివుడు, తన బంధువు పూర్ణుడైనటువంటి కృష్ణ పరమాత్మ, తనువునిచ్చినటువంటి తల్లి కుంతి మరణించగానే పౌత్రుడైనటువంటి పరీక్షన్ మహారాజుకి పట్టాభిషేకం చేసి బుద్ధి కుశలతతో తనతో తాను కూడి ఉన్నాడు. ఇక ఆయన జ్ఞాన యోగం ప్రారంభమైంది, కర్మ అయిపోయింది, భక్తి అయింది. ఈ రెండు యోగాలు పూర్ణం కాగా మిగిలింది జ్ఞానయోగం. కాబట్టి ఆ జ్ఞానయోగంలో చెప్పాడు, పక్కన ఉన్న భటులందరినీ వాడికపై రాజు వాడిని సేవించండి అన్నాడు. అలాగే అంతఃపుర కాంతలందరికి కూడా చెప్పాడు, మీకు రక్షాయుతమూర్తి వాడు నేను కాదు, ఇంకా మీకేం కావాలన్నా రాజు అయిన వాడిని అడగండి, నా వైపు రాకండి అన్నాడు. అటువంటి రాజులు ప్రపంచానికి కావాలి. ప్రపంచం ఎప్పుడు ధర్మవర్తనంలో ఉంటుందంటే రాజు ధర్మం గనక పాటిస్తే ప్రజ ధర్మాన్ని పాటిస్తుంది. అందుకే అది యథా రాజా తథా ప్రజ. అంటే రాజు వినిర్మలుడైనట్లయితే, ధర్మబద్ధుడైనట్లయితే, వాడే అట్లా ఉన్నాడే మనం ఇట్లా ఉంటే ఎట్లా అని ఒక సిగ్గరితనం చేతనైనా వీడియోలో ఉన్నటువంటి లోపాలు దిద్దుకొని వాడు రాజుని అనుసరిస్తాడు. రాజే దుర్మార్గుడు, రాజే నీతిబాహ్యుడు, రాజే అధర్మవర్తనుడు గనక అయినట్లయితే, రాజే ఎలా ఉండగలిగితే మనదేం పోయింది, మనల్ని పట్టుకునేవాడే లేడుగా. వాడు గజ దొంగ, మనం చిల్లర దొంగలు అనుకొని బతుకుతారు, అంతే జరిగేది.